బీసీడీ నంబర్ 245 జరిగిన స్థానం నెల్లూరు ఆంధ్రప్రదేశ్. మురళీ తేదీ 17/8/66. జరిగిన తేదీ 31/5/2005. నిన్నటి మురళి నడిచింది 17/8/66. తేదీ నెంబర్ 2 మధ్యలో విషయం అనేది నడిచింది. లాస్ట్ కి ఈ రావణుడు ఎవరు? ఎవరైనా ఉన్నారా లేదా? వాయువ ఏంటి? ఏదైనా ఆత్మ ఏమిటి? రాముడు అనేవారు ఆత్మ లేదు అంటే వాయువ? అయితే కొందరు అన్నారు ఆత్మ అని, తండ్రి అంటున్నారు ఆత్మ, మరి రావణుడు ఏమయ్యారు? కొందరు అన్నారు వారు కూడా ఆత్మ అని, తండ్రి అంటున్నారు రాముడు రావణుడు ఇద్దరు ఒకరికొకరు శత్రువులు కదా. బేసిక్ జ్ఞానంలో ఏం చెప్పారు? మన ఆత్మయందు ఏదైతే 5 వికారాలు రూపి బలహీనత ఉందో వారే రావణుడు. ప్రతి ఆత్మయందు 5 వికారాల రూపి బలహీనత అనేది నెంబర్ వారిగా ఉంటుందా, ఒకే రకముగా ఉంటుందా? కొందరు అన్నారు నెంబర్ వారిగా ఉంటుంది అని. అయితే తండ్రి అన్నారు బలహీనమైన వారిని చెప్పనీయండి. నెంబర్ వారిగా బలహీనంగా ఉంటారు. అయితే కొన్ని ఆత్మలు అనేటివి 100% కామ క్రోధ లోభ మోహ అహంకారాలు కలిగినదిగా ఉంటుంది. కొందరు అన్నారు కాదు అని, తండ్రి అన్నారు కాదు అని. మరి కొన్ని ఆత్మలు నెంబర్ వారిగా ఉంటాయి, పర్సంటేజ్ లో ఉంటాయి, ఉంటుందా లేదా? అందుకే అడిగారు లాస్ట్ కి ఎవరు అని. లాస్ట్ కి ఏదో ఒక ఆత్మ ప్రపంచంలో ఉంటుంది. కామవికారంలో 100% కలిగిన వారు. లేదు అంటే ఎందుకు గాయనం ఉంది? శంకరుడు అనేవారు ఏం చేశారు? కొందరు అన్నారు కామదేవుణ్ణి భస్మం చేశారు అని, తండ్రి అంటున్నారు కామదేవుణ్ణి భస్మం చేశారు అని. అయితే భక్తి మార్గంలో వారిని దేవతగా చెప్తారు. అయితే దేవతల యందు వికారాలు అనేవి ఉండదు. తప్పకుండా దేవతలుగా అయ్యే ముందు ఈ ప్రపంచంలో ఏదో ఎవరో ఒకరు పెద్ద మహాకామి ఉండే ఉంటారు. వారి యందు ఏదైతే దేహాభిమానంలో కామికార రూపి అనుభూతి అనేది నిండి ఉందో దానిని భస్మం చేసి ఉంటారు. అదే విధముగా క్రోధ వికారము, లోభ వికారము, మోహము మరియు అహంకారం కూడా ఉంటుంది. తప్పకుండా నెంబర్ వారీగా అయితే ఉంటారు. ఒకవేళ ప్రపంచం యొక్క ధర్మల అనుగుణంగా చూశారు అంటే మరియు ఇస్లామీ ధర్మంలో ఎంతైతే కామికారం అనేది ఉందో మరియు కామ వికారం యొక్క ఆధారం మీద ఎంతైతే వ్యభిచారం అనేది ఉందో ఇంకా ప్రపంచంలో మరింకే ధర్మంలో లేదు. మరియు ఇస్లాం ధర్మానికి హెడ్ ఎవరు? కొందరు అన్నారు ఇబ్రాహీం అని, తండ్రి అన్నారు ఎవరో ఒకరు అయి ఉంటారు కదా. ఇస్లాం ధర్మంను స్థాపన చేసిన వారు, ప్రారంభించిన వారు ఎవరో ఒకరు అయ్యారు కదా. ఎప్పటి నుండి మొదలైనది? ఎవరి ద్వారా మొదలైనది? ఎందుకంటే మిగతా ధర్మాల యొక్క చరిత్ర అనేది అందరికీ తెలుసు. అయితే తక్కువలో తక్కువ ఇస్లామిదైతే తెలుసు, చాలా మందికి తెలుసు. ఈ రోజుకి 2500 సంవత్సరాల ముందు ఇబ్రహీం అనేవారు వచ్చారు మరియు వారు ఇస్లాం ధర్మాన్ని స్థాపన చేశారు. దానికి ముందు మరియు ఇంకే విధర్మాలు లేవు. కేవలం ఒకే ఒక్క ధర్మం ఉండేది. చరిత్ర అనేది ఈ విషయాన్ని చెప్తుంది. ఒకే ఒక్క ధర్మం ఉండేది, ఒకే ఒక్క రాజ్యం ఉండేది, ఒకే ఒక్క రాజు ఉండేవారు, ఒకే ఒక్క ప్రకారమైనటువంటి ఆచరణ ఉండేది. ఇందుకే 2500 సంవత్సరాలకి ముందు ఏదైతే చరిత్ర ఉందో సుఖశాంతి యొక్క ప్రపంచం ఉండేది. ఆంగ్లేయులు కూడా ఒప్పుకునేవారు ఈ భారత్ లో క్రైస్తుకి 2000 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేది అని.
ఓకే,
అలా అయితే ఇస్లాంలు కూడా ఒప్పుకునేవారు, మరియు వారి యొక్క శాస్త్రాల్లో కూడా స్వర్గం యొక్క వర్ణన అనేది ఉండేది. స్వర్గం ఉండేది. కానీ ఎక్కడ ఉండేది అది చెప్పలేదు. అయితే భారత్ లో అయితే ప్రసిద్ధమైనది ఐదు వేల సంవత్సరాల ముందు భగవంతుడు అనేవారు మహాభారి మహాభారత యుద్ధాన్ని చేయించారు అని. మరియు మహాభారత యుద్ధం తరువాత అయితే శాంతి అనేది ఉంటుంది కదా. యుద్ధమునకు ముందు మెనుమెత్తని యుద్ధం అనగా లోపల యుద్ధం అనేది నడుస్తుంది. లోపల కొట్లాట్లు అనేది నడుస్తాయి. అయితే ఒకరినొకరిని క్రాస్ చేసుకుంటుంటారు. దీంతో రుజువవుతుంది ప్రపంచంలో ప్రభకాలు అనేది జరిగాయో దానిలో కూడా ఇది రుజువవుతుంది. రెండు వేల ఐదు వందల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలకు ముందు ఉన్న ఏ వస్తువు దొరకలేదు. చరిత్ర అనేది ఈ విషయాన్ని చెప్తుంది. కానీ ఈ రోజుల్లో వైజ్ఞానికులు అనేవారు మరో విషయం అన్నారు. డైనోసార్లు లభించాయి, వాటి యొక్క ఎముకలు లభించాయి, లక్షల సంవత్సరాలు పురాతనమైనటివి అని లెక్క వేశారు. ఇప్పుడు వైజ్ఞానికుల యొక్క మాట మీద విశ్వసించాలా? లేదు అంటే శాస్త్రాల విషయం మీద విశ్వసించాలా? లేదు అంటే స్వయం భగవంతుడు అనేవారు వచ్చి ఈ సృష్టి యొక్క చరిత్ర జియోగ్రఫీ అనేది చెప్తున్నారు, ఆ విషయం మీద విశ్వసించాలా? ఎందుకంటే వైజ్ఞానికులు అనేవారు డార్విన్ థియరీ కూడా వెలువడింప చేశారు. అందరూ ఒప్పుకున్నారు ఈ డార్విన్ థియరీ అనేది సరైనదేను. ముందు మనుషులు అనేవారు వానర్లుగా ఉండేవారు. నెమ్మది నెమ్మదిగా వారి యొక్క తోక అనేది సమాప్తం అయిపోయి వారు మనిషి రూపంలో పరివర్తన అయ్యారు అని. తరువాత వైజ్ఞానికులు అనేవారు ఆ థియరీని అసత్యమని రుజువు చేశారు. ఎందుకంటే వైజ్ఞానికులు కూడా మనుషులే కదా. మనుషుల యొక్క బుద్ధి అనేది వికారులుగా ఉంటుంది. అయితే వికారి ప్రపంచానికి వశీభూతమైపోయి వారు లెక్క అనేది తప్పుగా చేశారు. అయితే భగవంతుడు అనేవారు సృష్టి మీదకి వచ్చారు, ఈ వికారి ప్రపంచాన్ని సమాప్తం చేసి నిర్వికారి దేవతా ప్రపంచాన్ని తయారు చేయడానికి. మిగిలిన ధర్మపితలు కూడా వస్తారు. 2500 సంవత్సరాల లోపల ఇబ్రహీం, బుద్ధ్, క్రైస్ట్, గురునానక్ మొదలగు వారు వారు వారి ధర్మాన్ని అయితే స్థాపన చేసి వెళ్తారు. ఆచరణలు అనేది స్థాపన చేస్తారు, కానీ పురాతనమైన దాన్ని వినాశనం చేయరు. పురాతనమైన మాన్యతలను కూడా వినాశనం చేయరు. అంధశ్రద్ధ, అంధవిశ్వాసములను సమాప్తం చేయడం అనేది చేయలేకపోతారు. భగవంతుడు అనేవారు ఎప్పుడైతే సృష్టి మీదకు వస్తారో పురాతనమైన ధర్మాలను వినాశనం చేస్తారు. అన్ని ధర్మాలు ఏవైతే పురాతనముగా అయ్యాయో, తమో ప్రధానముగా అయ్యాయో, ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు మొదట సత్వ ప్రధానం సుఖముగా ఉంటుంది, తరువాత నెమ్మది నెమ్మదిగా తమో ప్రధానం దుఃఖమును ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. అది మనుషులు కానివ్వండి, అది జంతువులు కానివ్వండి, అది జడత్వమైనటువంటి వస్తువు కానివ్వండి, ప్రతి ఒక్క వస్తువు మొదట సత్వ ప్రధానం సుఖముగా, తరువాత తమోగా అయిపోతుంది. అయితే ఈ నాలుగు అవస్థల్లో ప్రసరిస్తుంది తప్పకుండా. ఏ విధముగానైతే మనిషి యొక్క జీవనం అనేది బాల్యకాలం, కుమారావస్థ, యువనవస్థ మరియు వృద్ధావస్థ. మరియు సుఖంని భోగించడానికి కూడా ఓర్పు అనేది ఉండదు. అయితే అదే విధంగా ఈ సృష్టి కూడా శాస్త్రాల్లో రాశారు, నాలుగు అవస్థల్లో ప్రసరిస్తుంది. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము మరియు కలియుగము. నాలుగు సీనుల యొక్క ఈ డ్రామా దానిలో రెండు మొదటి సీనులు సుఖానివి, సుఖరూపి పగలు. జ్ఞాన సూర్యుడు రచించినటువంటి ప్రపంచం, తరువాత రెండు యుగాలు, ద్వాపరయుగం నుండి కలియుగం వరకు. ఇది అజ్ఞాన అంధకారం యొక్క ప్రపంచం. ఈ అజ్ఞాన అంధకార ప్రపంచం యొక్క రచన అనేది మనిషి గురువులు అనేవారు చేశారు. ఇబ్రహీం యొక్క ఫాలోవర్స్, వందల కొలది వేల కొలదే కాదు, వంద కోట్లున్నారు. వంద కోట్ల కంటే కూడా ఎక్కువగా ఉన్నారు. క్రిస్టియన్స్ యొక్క ఫాలోవర్స్ కూడా వంద నూట యాభై కోట్ల కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రపంచానికి చెందిన ఇంత ఎక్కువ జనాభా మీద ఆధిపత్యమును చెలాయించేవారు ఈ దేహదారి ధర్మగురువులు, మనిషి గురువు. వారు వచ్చి ఈ సంసారంలో అజ్ఞానాన్ని వ్యాపింపచేశారు. మరియు ప్రపంచం అజ్ఞాన అంధకారంలో మునిగిపోయినది. ఇప్పుడు మా యొక్క పాంపెన్స్ వంద రెండు వందల సంవత్సరాల లోపల ఎంతో ఎక్కువ వ్యాపిస్తుంది. పశ్చిమ సభ్యత నుండి, పశ్చిమ దేశముల నుండి భారత్ వరకు అందరూ అజ్ఞాన అంధకారంలో మునిగిపోతారు. అందరి కన్నులు మిరుమిట్లు కలుపుతాయి. ఏవేవో వెలువడ్డాయి, ఏదైతే వెలువడ్డాయో వాటి ద్వారా సామాన్య ప్రజలకు కళ్యాణం జరగడం లేదు. అణుబాంబులు వెలువడ్డాయి, ఏమిటి దాని ద్వారా సామాన్య ప్రజలకు కళ్యాణం జరుగుతుందా? ఏరోప్లేన్ అనేది వెలువడింది, ఈ ప్రపంచంలో ఎంత పర్సెంటేజ్ ఆత్మలు అనేవారు ఈ ఏరోప్లేన్ తో లాభాన్ని పొందుకుంటున్నారు. నామ మాత్రమే ఇంకా వేరు వేరు చమత్కారాలు ఉన్నాయి. బేబీ ట్యూబ్స్ ని తయారు చేస్తారు. దాని నుండి పిల్లల యొక్క జన్మ జరుగుతుంది. కానీ దానిలో ఏదైతే ఆత్మ వస్తుందో ఆ ఆత్మ యొక్క లోటుపాట్లను సరిదిద్ది చేయగలరా? జరగదు. ఎప్పటి వరకైతే బీజాన్ని పరివర్తన చేయలేదు అంటే అప్పటి వరకు ప్రపంచ యొక్క కళ్యాణం జరగదు. ప్రకృతి మీద కంట్రోల్ చేశారు మనుషులనేవారు. ఆత్మల మీద కంట్రోల్ చేయలేదు. ఆత్మ అవినాశి, ప్రకృతి యొక్క ఐదు తత్వాలు అంశాలు కూడా అవినాశివే. కానీ ప్రకృతి మనుషుల యొక్క కంట్రోల్లోకి వచ్చి ఉంది. కానీ అంత కంట్రోల్లోకి రాలేదు. దానిని సాత్వికంగా తయారు చేసి సత్వ ప్రధానమైన ప్రకృతిగా తయారు చేయడానికి ఇది ఈశ్వరుడి యొక్క కార్యం. వారిని ప్రకృతిపతి అని కూడా అంటారు. వారు మాయాపతి కూడా. ఏదైతే ఆత్మయందు కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనేటువంటి బలహీనతలు వస్తాయో వాటి మీద కూడా కంట్రోల్ చేసేవారు. మరియు మనిషి ఆత్మల్ని కూడా కంట్రోల్ చేయించేవారు. ఈ ఐదు వికారాల యొక్క కంట్రోలర్ మాయాపతి అని అంటారు. ఈ ఐదు వికారాలు అనేటివి మా యొక్క పంజాయింది. అయితే మాయాపతి కూడా అయ్యారు. ప్రకృతిపతి అయ్యారు. ఐదు తత్వాలు పృథ్వీ జల వాయు అగ్ని ఆకాశము. ఈ ఐదు అంశాలు దానిని చాలా వరకు మనుషులు అనేవారు కంట్రోల్ చేశారు. మనుషుల యొక్క శరీరం కూడా ఈ ఐదు తత్వాలతో తయారు చేయబడినది. సూర్యుడి మీద కూడా పరిశోధన చేస్తారు. కానీ మనుషుల యొక్క శరీరం నుండి ఆత్మ అనేది వెలువడుతుందో అయితే దాన్ని పట్టుకోవడం అనేది మనుషుల యొక్క చేతుల్లోకి రాలేదు. ఎందుకంటే వారు మాయాపతి ప్రకృతిపతి అయ్యారు. మరియు లక్ష్మీపతి అని కూడా అంటారు. లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం అనేది సత్యుగంలో ఉంటుంది. అయితే దిగే కళలు లాంటి యుగాలు ద్వేత ద్వాపర కలియుగాలలో ఉండదు. వారు సంపూర్ణ ప్రపంచాన్ని తయారు చేసేవారు. కలియుగి అసత్యమైన ప్రపంచాన్ని మార్చి సత్యుగి పదహారు కళల సంపూర్ణ ప్రపంచాన్ని తయారు చేసేవారు. వారు వస్తారు. అయితే చెప్తారు రాముడు ఎవరు రావణుడు ఎవరు అనేది. దేశి జ్ఞానాన్ని తీసుకునేటువంటి బ్రహ్మకుమారీలు అనేవారు ఈ విషయాన్ని చెప్పడం జరగదు. వారైతే రాముణ్ణి దాచిపెట్టేస్తారు. కృష్ణవల్లి ఆత్మను ప్రసిద్ధం చేశారు. మరియు రాముణ్ణి డబ్బాకోల్ అనగా ప్రసిద్ధం చేయలేదు. అంటారు కృష్ణుడు దాదాలేఖరాజు వారే గీతా భగవంతుడు అని. సాకార రూపంలో వారి తప్ప మరింకే మనిషి మాత్రలు అవడం జరగదు. కానీ పుస్తకాలలో రాసి ఉన్నారు గీతా భగవంతుడు కృష్ణుడు కాదు అని. గీతా భగవంతుడు నిరాకార శివుడు అని. అరే గీత అనేది ఏదైనా పుస్తకం పేరా ఏమిటి? గీత మాత అని అంటారా? భారత మాత అని అంటారు. వారికి నమస్కరిస్తారు, వారిని పూజిస్తారు. ఏదైనా స్థూల భూమి యొక్క పేరు భారత్ అయిందా? సర్వశాస్త్ర శిరోమణి అని అంటారు. శాస్త్ర అంటే శాసనం చేసేవారు. వసుదైవ కుటుంబం అని లెక్క అనుగుణంగా మొత్తం ప్రపంచం అంతా మన యొక్క కుటుంబము. ప్రత్యేకించి భారతవాసీల కొరకు విదేశీల కొరకు కాదు. వారి కొరకు మొత్తం ప్రపంచం అనేది పరివార రూపంలో ఉన్నట్లయితే వారి దేశం నుండి విదేశీలను లేదా భారతవాసీలను తరిమేయరు. భారత్ కి ఈ రోజు కూడా పద్ధతి విధానం ఉంది. ఏ విదేశీయులు భారతదేశంలో వచ్చారో భారత్ అనేది తన యొక్క ఒడిలో ఆ విదేశీలకు స్థానం అనేది ఇచ్చింది. ముస్లమాన్ వచ్చారు, ఆక్రమణలు కూడా చేశారు. మొత్తం అంతా చెల్లా చెదురు చేశారు, మొత్తం దోచుకున్నారు కూడా, రక్తపాతాన్ని చేశారు. అయినప్పటికీ కూడా వారికి స్థానం ఇచ్చారు. క్రిస్టియన్స్ అనేవారు వచ్చారు. మొత్తం భారతనంతా కూడా వారి యొక్క పిడికెల్లోకి తీసుకున్నారు. ఆజ్ఞ అనుసారంగా ఆటాడించడం అనేది మొదలు పెట్టారు. రాజాయి వ్యవస్థను చెల్లా చెదురుగా చేశారు. పరస్పరంలో కొట్లాడడం జరిగింది. ఆ క్రిస్టియన్స్ కూడా ఈ భారత్ లో నగర నగరాలలో గ్రామ గ్రామాలలో కూడా నివసించి ఉన్నారు. కానీ వారి యొక్క రాజ్యం అనేది లేదు. అది హిందువులు కానివ్వండి, ముస్లిమాన్లు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, ఈసాయిలు కానివ్వండి, ఈ భారత మాత యొక్క ఒడిలో అందరూ పాలన పొందుకున్నారు. పాలన ఇచ్చేటువంటి ఎవరో ఒక చైతన్య శక్తి కూడా ఉంది కదా. వారికి నమస్కరిస్తారు, పూజిస్తారు. ఆ శక్తి ఎవరు? అలా కాదు, ఆత్మను దూషితం చేశారేమో. వారు రావణుడి యొక్క జైల్లోకి వచ్చి ఉంటారు. రామాయణంలో రథలను ఉద్ధరించడం కోసం వస్తాను అని. ధరణీమాత, ఎప్పుడైతే చాలా దుఃఖితంగా అవుతుందో వారి యొక్క ఉద్ధారణ చేయడానికి నేను రావాల్సే వస్తుంది. ప్రత్యేకించి మాటల కొరకు. లెక్క పెట్టాము అంటే, చూసాము అంటే ప్రపంచంలో ఎక్కువ బంధనం అనేది పురుషులక, మాతలక, కన్యలక, కుమారులక. కొందరు అన్నారు మాతలు అని, తండ్రి అంటున్నారు, మీరెందుకు చెప్తారు? మీరు మాతలు ఎందుకేనా? మీరు చెప్పండి. ఈ రోజు ప్రపంచంలో మాతలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, పెళ్లి చేసుకున్న అదర్ కుమారులు కూడా ఉన్నారు, మరియు కన్నెలు కూడా ఉన్నారు. అందరికంటే ఎక్కువ స్వతంత్రులు ఎవరు? అందరికంటే ఎక్కువ పరతంత్రులు ఎవరు? ప్రతి దేశంలో గవర్నమెంట్ కూడా సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ జరగలేకుండా ఉంది. చెప్పండి. కన్యలు, మాతలు, పురుషులు, కుమారుల యొక్క మధ్యలో అందరికంటే ఎక్కువ పరతంత్రులు ఎవరు? అయితే ఒక అన్నయ్య అన్నారు మాతలు అని, తండ్రి అంటున్నారు, మీరు జ్ఞానంలో నడుస్తున్నారు, అందుకే వెంటనే చెప్పేస్తున్నారు. ఇక్కడ కొంతమంది అలాంటి వారు కూడా ఉన్నారు, భక్తి కూడా చేయలేదు, కూర్చొని ఉన్నారు కదా. జ్ఞాన యోగ యొక్క బట్టీలో పక్కత్వమైన తర్వాత పూర్తి విషయం అనేది తెలుస్తుంది. ఎవరైతే కొత్త కొత్తగా కూర్చొని ఉన్నారో వారు చెప్పండి. ఈ ప్రపంచంలో ఎక్కువ దుఃఖితులు ఎవరు? కన్యలు, మాతలు, కుమారులు. కొందరు అన్నారు మాతలు అని, అయితే ఇంకొందరు అన్నారు కొత్త వాళ్ళు మాత్రమే చెప్పాలి. అదే తండ్రి అంటున్నారు హిందీని అనువాదం చేయండి, పాపం హిందీ అనేది రాదేమో అన్నారు. అన్నారు మాతలు అని. వారు అంతా తెలుసు, ఇంటింటి పరిస్థితి ఇలాంటిదే. అంటే ఈ విషయం భారత్ లో అలా అంటారు అర్ధాంగిని అని. సుగానికి హక్కుదారుడు అయితే సుగానికి హక్కుదారులు, కానీ ప్రాక్టికల్లో చూశారు అంటే బ్యాంకు బ్యాలెన్స్ అనేది ఎక్కువగా పురుషుల యొక్క పేర్ల మీద ఉందా లేదు, అంటే మాతలు తల్లి యొక్క పేరు మీద ఉందా? కొందరు అన్నారు పురుషుల మీద అని. ఎవరి పేరు మీద ఉంటుంది? పురుషుల యొక్క పేరు మీద ఉంటుంది. అంటే దీని అర్థము తనువు మీద, ధనము మీద, మనసు మీద ఈ పురుషుల యొక్క ఆధిపత్యం అనేది జమ చేసుకుని ఉంది. అయితే మాటలు అనేవారు కంట్రోల్ అయి ఉన్నారు, బంధనంలో ఉన్నారు. శాస్త్రాల్లో గాయనం ఉంది, ఎత్ర నార్యంతే పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు అనేవారు తిరుగుతారు. ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారు అనగా గౌరవిస్తారు అక్కడ దేవతలు అనేవారు నివసిస్తారు. ఎక్కడైతే నారులను అపమానం చేస్తారో అక్కడ రాక్షసులు అనేవారు నివసిస్తారు. అయితే భగవంతుడు అనేవారు వస్తారు మాతల యొక్క ఉద్ధారణ చేయడానికి. వారిని అంటారు ధరణి మాత అని. శాస్త్రాల్లో ఏదైతే పేరు ఉందో అది కార్యం ఆధారంగానే. ధరణి అనగా ఆచరణ చేసేవారు. ఏ విధంగా అయితే పవిత్రతను ఆచరించేవారు? పురుషుల యందు ఎక్కువగా పవిత్రతను నిభాయించే శక్తి ఉంటుందా? లేదు, అంటే కన్నెల మాటల యందు పవిత్రతను ఎక్కువ పాటించే శక్తి ఉంటుందా? ప్రత్యేకించి భారతదేశంలోనే. అయితే ఇక్కడ ఎక్కువగా మాటలు అనేవారు కూర్చొని ఉన్నారు, కొంతమంది ఏదో చెప్తూ ఉన్నారు. అయితే దీంతో రుజువవుతుంది ఈ నెల్లూరులో అన్నయ్యలు అనేవారు వారికి స్వతంత్రులుగా చేశారు. వేరే చోటతో పోల్చుకున్నట్లయితే తిరిగి స్థితి అనేది మంచిగా ఉంది. ఎప్పుడైతే మాటలు అనేవారు ఈ సృష్టిలో బంధనంలోకి వస్తారో అయితే భగవంతుడు రావాల్సి వస్తుంది. వారు సీతామాత కానివ్వండి లేదు అంటే మందోదరి కానివ్వండి. మంద ఉదరి అనగా బుద్ధి రూపి పొట్ట ఎలాంటిది? మంద బుద్ధి కలిగినది. లోపల రాముణ్ణి సపోర్ట్ చేస్తుంది. లోపల కోరుకుంటుంది రాముడి యొక్క రాజ్యం కావాలి అని. లంకలో కూడా రాముడి యొక్క రాజ్యం అవ్వాలి అని. రాముడే సత్యమైన వారు అని. కానీ రావణ్ణి వ్యతిరేకించలేకపోతుంది, వదలలేకపోతుంది. మరియు సీత మందోదరితో పోల్చుకున్నట్లయితే అంత బంధనంలో ఉంటుంది. మందోదరి తక్కువ బంధనంలో, సీత అనేవారు ఎక్కువ బంధనంలో. పేరేమిచ్చారు? సీత. సీత అంటేనే సీతలో భావ స్వభావాల ఆధారంగా సీతలైనది. ఆచరణ శక్తి కలిగిన వారు, పవిత్రత యొక్క ఆచరణ కలిగిన వారు, అటువంటి పవిత్రత యొక్క ఆచరణ అన్ని గుణాలకు జనని అయింది. పవిత్రత ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ బుద్ధి కూడా పవిత్రముగానే ఉంటుంది. పవిత్ర బుద్ధి కలిగినది అంటే సుమతి అనగా సుందరమైన బుద్ధి కలిగిన వారు. ఇందుకే తులసీదాసుడు అనేవారు రామాయణంలో రాశారు, జహ సుమతి సహ సంపతి నాన, జహ కుమతి వహ విపత్తి విధాన అని. అనగా ఎక్కడైతే సుందరమైన బుద్ధి ఉంటుందో అక్కడ సంపత్తి ఉంటుంది, ఎక్కడైతే చెడు బుద్ధి అనేది ఉంటుందో అక్కడ విపత్తి అనేది ఉంటుంది. పవిత్రత యొక్క ఆచరణ అనేది కన్యామాతలు యందు ఎక్కువగా ఉన్న కారణంగా భగవంతుడు ఎప్పుడైతే సృష్టి మీదకి వస్తారో కన్యలు మాతల యొక్క చేతుల్లో జ్ఞానం అనే కలశాన్ని ఇస్తారు. ఇక్కడ ఏదైనా అనుష్ఠానం చేశారు అంటే అయితే కలశం నిండు చేసి ఉంచుతారు. నవగ్రహం వద్ద నవగ్రహం యొక్క పూజల కొరకు ఆ కలశం ఇది నీల కలశం కాదు, జ్ఞానజలం యొక్క కలశం. ఈ జ్ఞాన కలశం అనేది శాస్త్రాల్లో గాయనం ఉంది. సాగరమంతన జరిగినది అనగా జ్ఞాన సాగరుడు భగవంతుడు వినిపించినటువంటి జ్ఞానాన్ని మనం చింతన మంతన అనేది జరిగినది. అసురులు అనేవారు మంతన చేశారు, దేవతలు కూడా మంతన చేశారు. ఆ మంతనంలో అన్నిటికంటే శ్రేష్టమైన వస్తువు ఏది వెలువడింది? కొందరు అన్నారు అమృత అని, తండ్రి అంటున్నారు అమృత కలశము అని. జ్ఞాన అమృతం యొక్క కలశం అనేది వెలువడింది. మరియు అన్నిటికంటే మురికి వస్తువు ఏది వెలువడినది? కొందరు అన్నారు హాలాహాల విషయము అని, తండ్రి అన్నారు హాలాహాల విషయము అని. విషము అంటే విషయ వికారాలు. ఏమిటి విషయ వికారాలు? అయితే కలశం అనేది ఎవరికి ఇచ్చారు? కొందరు అన్నారు దేవతలని, తండ్రి అంటున్నారు దేవతలకు ఇచ్చారా? వారికైతే జ్ఞాన అమృతాన్ని పంచిపెట్టారు. ఎవరి యొక్క చేతుల్లోకి ఇచ్చారు? మాత యొక్క చేతుల్లోకి ఇచ్చారు, లక్ష్మి యొక్క చేతుల్లోకి. అందుకే అంటారు కదా గృహలక్ష్మి అని. ఇంటింట్లో గృహలక్ష్మి అనేవారు ఉంటారు కదా, ఇంటి యొక్క లక్ష్మి అనేవారు మంచివారు అయినట్లయితే ఆ ఇల్లు అనేది స్వర్గంగా అవుతుంది. అయితే గృహలక్ష్మి అనేవారు కులలక్ష్మి అయ్యారు అంటే నరకంగా అవుతుంది. అయితే లక్ష్మి యొక్క చేతుల్లో జ్ఞాన కలశాన్ని ఇచ్చారు. ఏ కలశము? ఏదైతే మంతన చేసిన తరువాత వెలువడుతుందో. ఏదైతే బ్రహ్మ కుమారులు అనేవారు చెప్తారో ఆ కలశం కాదు, జ్ఞాన కలశాన్ని భగవంతుడు అనేవారు మాకు ఇచ్చారు అని. బ్రహ్మ ద్వారా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది మొత్తం ప్రపంచమంతా స్థాపనైనది. గ్రామ గ్రామాలు నగర నగరాలలో స్థాపనైనది. ప్రపంచం వారు ఒప్పుకోవలసే వస్తుంది బ్రహ్మ యొక్క కార్యం అనేది నడుస్తుంది అని. మరియు బ్రహ్మ యొక్క ముఖం నుండి వేదవాణి అనేది వెలువడుతుంది. ఇది ప్రాక్టికల్ యొక్క విషయం. కానీ ఏ వాణి అయితే వెలువడుతుందో, ఆ వాణిని జ్ఞానామృతం అని అనడం జరగదు. అమృతమని ఎందుకనడం జరగదు? ఎందుకంటే ఏదైతే వాణి వెలువడినదో మౌంట్ ఆబు నుండి బ్రహ్మ యొక్క ముఖము ద్వారా ఎప్పటి వరకైతే బ్రహ్మ అనేవారు జీవించి ఉన్నారో అప్పటి వరకు దాని యొక్క మంతన అనేది జరగలేదు. ఎప్పటి వరకైతే జ్ఞానసాగరుడి యొక్క వాణి అనేది మనం చింతన మంతన అనేది జరగదో,
అప్పటి వరకు ఆ జ్ఞానామృతం వెలువడదు. జ్ఞాన అమృత కలశం అని అనడం జరగదు. వారైతే అసత్యమైన విషయం చెప్తున్నారు, మాకు జ్ఞాన అమృత కలశం అనేది లభించింది అని. మేము లక్ష్మి యొక్క పాత్రని చేసేవారము అని. కానే కాదు, ఎప్పటి వరకైతే వారు జీవించి ఉన్నారో అప్పటి వరకు ఈ అమృత కలశం యొక్క రచన అనేది జరగలేదు. అమృత కలశం యొక్క సంబంధం సాగరమంతనంతో. వారు శరీరం విడిచిపెట్టిన తరువాత వారు ద్వారా ఏదైతే బ్రహ్మ యొక్క ముఖం నుండి వేదవాణి అనేది ఉచ్చారణ జరిగినదో, ఏ విధముగా శాస్త్రాల్లో వ్రాసారో, బ్రహ్మ యొక్క ముఖం నుండి వేదం అనేది వెలువడినది. ఆ వేదవాణి మనం చింతన మంతన యొక్క ప్రక్రియలోకి రావడం జరిగింది. మరియు బ్రహ్మకుమారి ఆశ్రమంలో రెండు భాగాలు అయ్యాయి. వారిని కౌరవ పాండవులు అనండి. వారిని కావాలంటే దేవ అసురులు అనండి. శాస్త్రాల్లో దేవ అసుర సంగ్రామం అనేది ప్రసిద్ధమైనది. రామాయణ యొక్క కథ ప్రసిద్ధమైనది. మహావారి మహాభారత గృహ యుద్ధం ప్రసిద్ధమైనది. అవన్నీ కూడా ఈ సమయం యొక్క విషయమే. ఏ సమయమున్నది? ఎప్పుడైతే అనుబాంబుల యొక్క తయారీ అవుతుందో శంకరుడి యొక్క కార్యం అనేది అవుతుంది. హర్ హర్ భం భం. ఆ కార్యం అనేది తయారై ఉంది. మన ఇంటికి అలంకరణ చేసుకోవడానికి ఆట వస్తువులు తయారు కాలేదు. ఏ వస్తువులైతే తయారై ఉన్నాయో అవి కార్యంలోకి తీసుకువస్తారు. గీతా ధర్మపితలు అనేవారు వినాశనం అనేది చేనే చేయరు. పురాతన దానిని, పురాతనమైన జనరేషన్ ని, పురాతనమైన ధర్మాలను అయితే ఇది భగవంతుడు ఎప్పుడైతే సృష్టి మీదకి వస్తారో కొత్త ప్రపంచ యొక్క స్థాపన తోడుతోడులో పురాతనమైన ప్రపంచ వినాశనం యొక్క మసాలా కూడా తయారు చేస్తారు. ఒకవైపు అమృత కలశం అనేది వెలువడుతుంది, అది కన్యలు మాతలకు అప్పగించడం జరుగుతుంది. మీరు జ్ఞాన జలాన్ని పంచిపెట్టండి. పంచిపెట్టేటప్పుడు అప్పుడు అసురులు కూడా జిత్తులు మారితనం చేస్తారు. ఏ జిత్తులు మారితనం చేస్తారు? అయితే మొదట దేవతల యొక్క నెంబర్లు అనేది అయ్యింది. మొదట దేవతలకి పంచిపెట్టాలి అని, వారు మొదట అధికారులు అని, వారి యందు పవిత్రత శక్తి ఉంటుంది, వారు దాన్ని ధరించగలరు. కానీ అసురులు ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. దాక్కుని నియమం విరుద్ధంగా దేవతల యొక్క లైన్ లోకి వెళ్లి కూర్చున్నేస్తారు. ఒకవైపు విషవికారాలను తాగుతూ ఉంటారు, మరొక వైపు జ్ఞాన అమృతాన్ని కూడా తాగుతూ ఉంటారు. అయితే ఆ జ్ఞానం అనేది వారికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. కానీ తాగేశారు కదా. అయితే అమరులుగా అవుతారు. అమరులుగా అవుతారు అంటే వారి ఆత్మయందు ఆ సంస్కారం అనేది సమాప్తం కాదు. అసురీతత్వం అనేది కానీ ఇమిడిపోతుంది. ఏ విధముగా అయితే ఒక బీజం అనేది ఉంటుంది, చలికాలంలో మొలకెత్తుతుంది, ఎండాకాలంలో మొలకెత్తదు, కొన్ని బీజాలు ఉంటాయి ఎండాకాలంలో మొలకెత్తుతాయి, చలికాలంలో మొలకెత్తవు. కొన్ని బీజాలు అనేది వర్షాకాలంలో ఉత్పన్నమవుతాయి, వేరొక కాలంలో అవి మొలకెత్తవు. అదే విధముగా ఈ బిందు 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 ఆత్మరూపి బీజాలు రుక్కుటి యొక్క మధ్య రూపంలో స్మృతి చిహ్నంగా బిందు లేదా తిలకాన్ని దిద్దుతారు. ఈ ఆత్మలు అనేటివి ఇక్కడ నివసించి ఉన్నాయి. ఈ ఆత్మ యొక్క ప్రకాశం అనేది ఈ నేత్రాల నుండి వెలువడతాయి. ఈ ఆత్మ అనేది శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అంటే నేత్రాలు అనేటివి కదలకుండా ఉంటాయి. అనగా ఆ ఆత్మరూపి ప్రకాశం అనేది తొలగిపోయినది. ఆ చైతన్యత్వం అనేది తొలగిపోయినది. ఆత్మయందు జన్మ జన్మాంతరాలు అసలీతత్వం అనేటువంటి సంస్కారం నిండి ఉందో, ఆ ఆత్మలు కూడా జ్ఞాన అమృతాన్ని తాగి అమరులుగా అవుతారు. వారి పేరు రాహు కేతు అని పెట్టారు. అంటారు నవగ్రహ అనే దశ అనేది కూర్చున్నట్లయితే కొందరి మీద రాహుదశ అనేది కూర్చుంటుంది. మంచి దశ ఉన్నట్లయితే అంటారు బృహస్పతి దశ అని. బృహస్పతిని దేవతల యొక్క గురువు అని అంటారు. ఇప్పుడు వర్తమాన సమయంలో కొంత విశేషమైన ఆత్మలు అలాంటి వారు ఉన్నారు, అసురీ సంస్కారం కలిగిన వారు. అయితే భగవంతుడు అనేవారు జ్ఞాన అమృతాన్ని పంచుతున్నారు పంచిస్తున్నారు. దానిలో దాక్కుని జ్ఞానాన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు. మరియు విష వికారాలు తాగుతూ ఉన్నారు. మరి దాని యొక్క ఫలితం ఏమవుతుంది? మరి వారికి తెలియనే తెలీదు. ఇప్పుడు తండ్రి పరిచయం అనేది వచ్చి ఇస్తున్నారు. ఈ సంగమ యుగం అనేది పురుషోత్తమ సంగమ యుగం. పురుష్ అంటేనే ఆత్మ. పు అంటే పురి అనగా ఇల్లు, ష అంటే శ్రీయతే అనగా విరామం. ఈ శరీరూపి ఇంటిలో విశ్రాంతిని తీసుకుంటుంది ఆత్మ అనగా పురుషు. ఆ పురుష రూపు ఆత్మ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రపంచంలో రెండు రూపాలలో ఉన్నాయి, ఒకటి అసురీ రూపంలో ఇంకొకటి దేవతా రూపంలో. వారు దేవతా ఆత్మలు కానీ అసురుల యొక్క సాంగత్యంలోకి వచ్చి అందరూ అసురులుగా అయిపోయారు. రామకృష్ణ వాళ్ళ ఆత్మలు కూడా సత్యాత్రేతాల్లో జన్మ తీసుకుంటూ ద్వాపర కలియుగంలో జన్మ తీసుకుంటూ కిందకి దిగజారిపోయి ఉన్నారు. పొరపాటుగా వారిని భగవంతుడిగా ఒప్పుకున్నారు. వారు దేవతలుగా ఉండేవారు. దేవతల్లో కూడా ఉన్నత కోటికి చెందిన ఆత్మలు. మనుషులు ఎప్పుడైతే కిందకి దిగుతారో రాక్షసులుగా అవుతారు. మరి మనుషులు ఎప్పుడైతే పైకి ఎక్కుతారో దివ్య గుణాలను ధరించి దేవతలుగా అవుతారు. గీతా జ్ఞానంలో ఈ విషయం అనేది చెప్పడం జరుగుతుంది. ఈ గీతా జ్ఞానం మర అర్జునుడికి నారాయణుడిగా తయారు చేయడానికి ఇచ్చారు. అర్జునుడు అనేవారు నరుడు, మనుషుడిగా ఉండేవారు. ఆ మనుషులను నారాయణుగా అయ్యేటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. భార్య ద్రౌపది వారికి నారాయణిగా అయ్యేటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. భగవంతుడు అనేవారు జ్ఞానం ఇచ్చారు కానీ పొరపాటుగా కృష్ణుడి యొక్క పేరు అనేది వేశారు. ఇప్పుడు గీతలో ఎన్నో శబ్దాలు ఎన్నో శ్లోకాలు అనేది అలా వచ్చి ఉన్నాయి. ఎవరైతే గీతా జ్ఞానదాత ఉన్నారో నిరాకారుడు అని అర్థం చేయిస్తారు. అర్థమవుతుంది వారు నిరాకారుడు అని. వారు సాకారుడు కాదు. సాకారుడు అంటేనే దేహాభిమాని. నిరాకారుడు అనగా నిరాకారి, నిర్వికారి, నిర్హంకారి. వారు అలా తయారు చేశారు. అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోవచ్చు. వారు అర్జునుడి యొక్క రథంలో వచ్చారు అని. వేరే వైపు శాస్త్రాల్లో రాసి ఉన్నారు. శరీరం రథం విద్య ఇంద్రియాని హయానాహు. శరీరాన్ని రథం అనుకోండి, ఇంద్రియాలను గుర్రం అనుకోండి. అయితే రుజువైంది కదా, ఏ రథంలో భగవంతుడు అనేవారు వచ్చారో ఆ రథం అనేది అర్జునుడి యొక్క రథము. అనగా శరీరూపి రథము. ఆ శరీరూపి రథంలో శివ సుప్రీం సోల్ నిరాకారుడు ప్రవేశించి పురుషార్థంను సంగ్రహించుట చేయించారు, సంపాదన చేయించారు. ఇప్పుడు వారు సంపాదిస్తున్నారు. ఏ సంపాదన? జన్మ జన్మాంతరాలు ఏదైతే సుఖము లభిస్తుందో దుఃఖము లభిస్తుందో ఆ సుఖ దుఃఖములను పొందుకునే మార్గం చెప్పేటువంటి సంపాదన. అయితే గీతలో కర్మ, అకర్మ, వికర్మల యొక్క స్థితి అనేది అర్థం చేయించారు. ఈ కర్మల యొక్క గుహ్య రహస్యాన్ని భగవంతుడు తప్ప ఇంకెవరు అర్థం చేయించలేరు. అయితే గీత తప్ప ఇంకెవరు అర్థం చేయించలేరు. ఖురాన్ దానిలో కర్మల యొక్క గుహ్య రహస్యం గురించి ఏమీ లేదు. బైబిల్లో కూడా ఏమీ లేదు. కేవలం గీత, అది కూడా మనుషుల ద్వారా రాయబడినది. అయితే భగవంతుడు అనేవారు వచ్చి గీతా జ్ఞానాన్ని ఇస్తారా? ముఖం ద్వారా వినిపిస్తారా? లేదు అంటే కూర్చొని రాస్తారా? ఏం చేస్తారు? ధర్మపితలు మొహమ్మద్ అనేవారు వచ్చి ఖురాన్ ని రాశారా? క్రైస్త అనేవారు వచ్చి బైబుల్ ని రాశారా? గురునానక్ అనేవారు వచ్చి గురు గ్రంథ సాహెబ్ అనేది రాసి ఇచ్చారా? లేదు అంటే డైరెక్ట్ ముఖం ద్వారా చెప్తారా? ఏమి చేశారు? డైరెక్ట్ ముఖం ద్వారా చెప్తారు, దాన్ని రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే భగవంతుడు కూడా వచ్చి మనిషి శరీరంలో ప్రవేశిస్తారు. రథంలో అనగా మనిషి శరీర రూపి రథంలో, దాని యందు ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో గుర్రాల యొక్క కార్యం చేస్తాయి. ఈ ఇంద్రియాలను స్వతంత్రులుగా వదిలారు అంటే మనుషులు అనేవారు గుంటలోకి వెళ్తారు. వీటిని కళ్ళం పెట్టుకుని ఉంచారు అంటే అయితే శరీరూపి రథం అనేది సరైన కార్యం చేస్తుంది. రోగస్తులుగా అవరు. సమాజం యొక్క దృష్టిలో శ్రేష్టముగా ఉంటారు, భగవంతుడి యొక్క దృష్టిలో శ్రేష్టముగా ఉంటారు. ఏదైతే భ్రష్టాచారి రూపి సర్కారు ఉందో అది కూడా అంతిమంలో ఒప్పుకుంటుంది. ఈ శరీరధారి ఆత్మ మంచి కార్యాన్ని చేసేవారు అని. ఈ శరీర రూపి రథంలో భగవంతుడు నిరాకార శివుడు అనేవారు వస్తారు. ఆ నిరాకార శివుడు గర్భం నుండి జన్మ తీసుకోరు. ఏమిటి, వారు ఒకే ఒక్క ఆత్మ అలాంటిది గర్భం నుండి జన్మ తీసుకోరు. ఎందుకు తీసుకోరు? ఎందుకంటే వారు కర్మల యొక్క గుహ్య రహస్యం అనేది తెలుసుకున్నవారు. వారు స్వయానికి 100% కర్మల యొక్క గుహ్య రహస్యాన్ని తెలుసుకునేవారు ఉన్నట్లయితే వారు కర్మబంధనంలోకి వస్తారా? ఏమిటి, ఎవరైతే ఇతరులకు కర్మబంధనం నుండి విడిపించేవారో రాజయోగాన్ని నేర్పించేవారో చెప్తారు, మీరు పిల్లలు కర్మయోగిలుగా కాండి, హఠయోగిలుగా కావద్దు. చేతులు కాళ్ళు కూర్చొని, చేతులు కాళ్ళు కట్టేసుకొని కూర్చొని మరియు భగవంతుణ్ణి స్మరించడం అనేది కృత్రిమ వృత్తి అయినది. ఏ ప్రియుడైనా తమ ప్రియురాలను చేతులు కాళ్ళు కట్టేసి కూర్చొని మరించరు. కర్మాగారాల్లో కార్యం చేస్తున్నా కూడా గుర్తుకు వస్తారు. ఏ తల్లి కూడా వారి పిల్లలను చేతులు కాళ్ళు కట్టేసి కూర్చొని స్మరించరు. రొట్టెలు చేస్తూ కూడా పిల్లల యొక్క స్తుతి వస్తుంది, అది అసలైన స్తుతి. మనుషులు అనేవారు భగవంతుడి యొక్క స్మరణను కృత్రిమగా చేసేసారు. డోలు మజీరా వాయిద్యాలు అనేది దోగిస్తూ మ్రోగిస్తూ స్మరిస్తారు. పాటలు పెట్టుకొని స్మరిస్తారు. ఇది అంతా హఠయోగము, బలవంతమైనది. ఎందుకు? బలవంతం అని ఎందుకంటే ఎవరికీ కూడా అసలైన భగవంతుడి పరిచయం అనేది లేదు. రామాయణంలో రాసి ఉంది, జహి జానవ్ తెహి దే ఉజనాయి ఔర్ జానత్ తుమే తుమే హో జాయ్, అనగా వారికి ఎవరి గురించి తెలుసో వారికి తమ పరిచయాన్ని ఇస్తారు. మరి ఎవరైతే వారిని తెలుసుకుంటారో వారు వారి సమానంగా అవుతారు. ఎవరికైతే భగవంతుడు అనేవారు వచ్చి జ్ఞానమును ఇస్తారో, భగవంతుడి యొక్క పరిచయం అనేది వారే తెలుసుకోగలరు. భగవంతుడు తప్ప భగవంతుడి యొక్క పరిచయం అనేది మరి ఇంకెవరు 100% ఇవ్వలేరు. ఇతరులు ఎంతైతే పరిచయాన్ని ఇస్తారో అసంపూర్ణమైన పరిచయాన్నే ఇస్తారు. భగవంతుడి యొక్క సన్ముఖంలోకి చేరుకుని సాంగిత్యంలోకి వచ్చి ఎవరు ఎంత లోతులో భగవంతుణ్ణి గుర్తించగలరో అది మరింకెవరు చెప్పడం జరగదు. అలా కూడా అంటారు, ఏ మనిషి యొక్క పనితీరును నడవడికను తెలుసుకోవాలి అంటే వారి యొక్క జతలోనే ఉంటే గుర్తించగలరు. ఏ మనుషులు ఏ వ్యక్తి యొక్క లోతును తెలుసుకోవాలి అంటే దూరంగా ఉండి వారి యొక్క లోతు ఏంటి అనేది తెలుసుకోలేరు. దగ్గరగా ఉండే తెలుసుకోగలరు. అయితే భగవంతుడు కూడా ఈ సృష్టి మీదకు వచ్చి ఏ మనిషి రథంలో ప్రవేశించి మనిషి రూపంలో కార్యాన్ని చేస్తారు. ఆ మనుషులు తయారు చేసినటువంటి గీతలో కూడా రాసి ఉంది, సాధారణ తనువులో వచ్చినటువంటి నన్ను భగవంతుణ్ణి మూర్ఖ బుద్ధి కలిగిన వారు గుర్తించలేకపోతారు. వారు వారి యొక్క అహంకారంలో ఉంటారు. బుద్ధి యొక్క అహంకారం అనేది చాలా పెద్ద అహంకారము. తనువు అనేది సుందరమైనది, అంత అహంకారం అనేది ఎక్కదు. ధనం అనేది 100 కోట్లు 10,000 కానివ్వండి, అంత అహంకారం అనేది ఎక్కదు. కానీ ఎవరి వద్ద అయితే బుద్ధి ఉందో బుద్ధి యొక్క ఆధారంగా 10, 20, 50 మందిని కంట్రోల్ చేసి ఉంచుతారో వారికి చాలా అహంకారం అనేది ఎక్కుతుంది. ఈ బుద్ధి యొక్క పరివర్తన చేయడానికి పరమాత్మ రావాల్సి వస్తుంది. బుద్ధి అంటేనే ఆత్మ. మన బుద్ధిని ఆత్మ అని అంటారు. ఆత్మ అనేది వేరే వస్తువు కాదు. శరీరం అనేది శవముగా అయినట్లయితే ఇలా అనడం జరగదు, మన్బుద్ధి అనేది దీనిలో ఉండిపోయినది అని. కాదు, మన్బుద్ధి రూపి ఆత్మ ఎగిరిపోయినది. బుద్ధిలో ఈ ఆత్మ యొక్క అనేక జన్మల యొక్క సంస్కారం అనేది నిండి ఉంది. ఆ ఆత్మ శరీరం నుండి వేరవుతుంది. శరీరంలో ఆత్మ తొలగిపోయిన తరువాత అన్ని తత్వాలు ఉంటాయి. ముక్కు, కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, ఐదు తత్వాలు ఉన్నాయి. ఏం వెళ్ళిపోయింది? ఆ మన్బుద్ధి యొక్క శక్తి అనేది తొలగిపోయింది. ఆ ప్రకాశం అనేది తొలగిపోయింది. ఆ చైతన్యత్వం అనేది తొలగిపోయినది. ఆ చైతన్య ఆత్మ ఏదైతే బీజము, ఈ శరీరం అనేది వృక్షము. ఆ బీజము మూల రూపంలో ఎలా ఉంటుందో అదే విధంగా తమ పాత్ర చేస్తుంది. కొన్ని ఆత్మలు రాక్షస స్వభావం కలిగినటివి. ఒకవేళ భగవంతుడు వచ్చినప్పటికీ కూడా, బ్రహ్మ దిగి వచ్చినా కూడా, అయినప్పటికీ వారు మారరు. కొన్ని ఆత్మలు అలాంటి వారు భగవంతుడు రావడంతో రాక్షసి స్వభావాన్ని త్యాగం చేసి వారికి విదర్మిల సాంగీత రంగు నుండి ఏ సాంగీత రంగు అయితే లభించినదో దానిని త్యాగం చేస్తారు. మరియు దైవ పదవిని పొందుకుంటారు. అయితే ఇప్పుడు భగవంతుడు అనేవారు వచ్చి పరిచయాన్ని ఇస్తున్నారు. రాముడు ఎవరు, రావణుడు ఎవరు అని. రాముడు అనేవారు రావణుడిగా అవుతారు, కృష్ణుడు అనేవారు కంసుడిగా అవుతారు. ఎప్పుడు? ఎప్పుడు? కలియుగ యొక్క అంతిమంలో సాంగీత్యంలోకి వస్తూ ఏవైతే ప్రపంచంలో అసలీ ధర్మాలు అనేది వ్యాపించి ఉన్నాయో, మానవీయ ధర్మాలు అనేది ప్రపంచంలో వ్యాపించి ఉన్నాయో, ఆ విదర్మీల యొక్క సాంగీత్యంలోకి వచ్చి, ఆ విదేశీల యొక్క సాంగీత్యంలోకి వచ్చి రామకృష్ణ ఆత్మలు కూడా కిందకి దిగుతారు. ఒక్క శివ సుప్రీం సోల్ అనేవారు అలాంటి వారు, వారికి ఎటువంటి వారి యొక్క సాంగీత్య రంగం అనేది అంటుకోదు. దానికి శృతి చిహ్నం మనకు మందిరాలలో చూపించడం జరిగింది. భారతదేశంలో, విదేశాలలో అన్నిటికంటే ఎక్కువ మందిరాలు అనేది ఎవరివే తయారై ఉన్నాయి. ఎవరైనా అలాంటి దేవత ఉన్నారా? వారికి అందరికంటే ఎక్కువ మందిరాలు తయారై ఉన్నాటివి. వారికి అందరికంటే ఎక్కువ మూర్తులు అనేది తయారై ఉన్నాయి. లింగమూర్తులు తయారై ఉన్నాయి, విగ్రహాలు కూడా తయారై ఉన్నాయి. వారిని అంటారు శివశంకర్ భోలేనాథుడు అని. ఆ స్మృతి చిహ్నం ఈ విషయాన్ని చెప్తున్నారు. వారి యొక్క జతలో తల్లి యొక్క స్వరూపం ఉంది. ఏదైతే జలాధారి తయారై ఉన్నదో అది తల్లి యొక్క రూపాన్ని చూపించారు. స్త్రీ యొక్క అంగమును చూపించారు. మరియు లింగం ఏదైతే ఉందో అది పురుష రూపాన్ని చూపించారు. మరియు ఇద్దరిని జత జతలోనే చూపించారు. ఎందుకంటే భగవంతుడు అనేవారు వచ్చి ప్రవృత్తి మార్గాన్ని స్థాపన చేస్తారు. సన్యాసుల్లాగా స్త్రీ పురుషుల్ని వేరువేరుగా చేయడం అనేది నేర్పించరు. వారు నేర్పిస్తారు ఇంద్రియాలను కంట్రోల్ చేయడం. సన్యాసులైతే పిరికి వారు. ఇల్లు వాకిళ్ళు అనేది వదిలేసి ఎందుకే వెళ్తారు? జతలో ఉండి పవిత్రంగా ఉండలేము అని. భగవంతుడు అనేవారు వచ్చి సన్యాసి యోగమును నేర్పించరు. వారు భక్తి చేయడం కూడా నేర్పించరు. భక్తిలో అయితే అంధశ్రద్ధ అనేది ఉంటుంది, అది మనిషి గురువులు అనేవారు నేర్పిస్తారు. భగవంతుడు అనేవారు వచ్చి జ్ఞానమును ఇస్తారు. మరియు శాస్త్రాల్లో కూడా రాసి ఉంది రితి జ్ఞానాను ముక్తి అని. జ్ఞానం లేకుండా ముక్తి అనేది జరగదు. భగవంతుడు అనేవారు వచ్చి ఆ జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞానము అంటేనే తెలుసుకోవడం. వారే అవుతారు జ్ఞాని. భారతీయ గవర్నమెంట్ అనేవారు దాని యొక్క పేరు అనేది వేశారు జనతా పార్టీ అని. వారు కేవలం పేరైతే చెప్పారు. ఒకవేళ జనతా పార్టీ అయితే వారే సత్యమైన వారైతే వస్త్రాల యొక్క జెండా అనేది ఎప్పుడైనా విశ్వ విజయాన్ని చేస్తుందా? విశ్వ విజయ్ కరికే దిక్లావే తబుహో ప్రణ పూర్ణ హమారా జెండా ఉంచ రహే హమారా అని. వస్త్రాల యొక్క జెండా అనేది ఏదైనా విశ్వ విజయాన్ని చేకూరుస్తుందా? విశ్వ విజయం అనేది మనుషులు చేస్తారా? లేదు అంటే వస్త్రం చేస్తుందా? అయితే మూడు వస్త్రాలు శరీరూపి వస్త్రాలు. బ్రహ్మకు శృతి చిహ్నం పచ్చవస్త్రం. విష్ణు యొక్క సాత్వికతకు శృతి చిహ్నం తెలుపు వస్త్రం. ఇవి శరీరూపి వస్త్రాలు. మరియు శంకరుడికి క్రాంతికి శృతి చిహ్నం ఎరుపు వస్త్రం. మన్బుద్ధి లోపల సంకల్పాల యొక్క రక్తాన్ని ప్రవహింపచేస్తుంది. ఇది జ్ఞాన యొక్క సూక్ష్మమైనటువంటి క్రాంతి. మరియు సూక్ష్మం నుండి మొత్తం ప్రపంచంలో స్థూలమైన విప్లవం కూడా జరుగుతుంది. స్థూలమైన రక్తం కూడా ప్రవహిస్తుంది. ఎవరిది ప్రవహిస్తుంది? ఎవరైతే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని విని సందేశాన్ని తీసుకుని పరివర్తన కారో వారి యొక్క ఆట సమాప్తమవ్వాలి, రక్తపాతం అవ్వాలి. ఎవరైతే భగవంతుడి యొక్క పిల్లలుగా అవుతారో బ్రహ్మ యొక్క ముఖం నుండి భగవంతుడు అనేవారు వచ్చి ఏ జ్ఞానాన్ని అయితే వినిపిస్తారో ముఖవంశావళి బ్రాహ్మణులుగా చేస్తారో వారు పవిత్రమైన బ్రాహ్మణులుగా అవుతారు. వినాశ యొక్క సమయంలో, అనుబాంబుల తేల్పొడి సమయంలో వారు భగవంతుడి నుండి పాలన పొందుకుంటారు. ప్రసన్నులుగా ఉంటారు. ఖురాన్ లో ప్రళయం గురించి చాలా వర్ణన ఉంది. ముస్లిమాళ్ళు కూడా ఈ విషయం గురించి తెలుసు. వినాశన యొక్క సమయంలో ఖుదా యొక్క బంధువులు అనేవారు చాలా సుఖముగా ఉంటారు. మరి ఎవరైతే ఖుదాకు నమస్కరించరో అనగా తల మ్రొక్కని వారో తల వంచని వారో వారి యొక్క అహంకారంలో ఉంటారో వారు చాలా దుఃఖాన్ని భోగిస్తారు. దుఃఖాన్ని భోగిస్తూ భోగిస్తూ రక్తపాతం అవుతూ అవుతూ లాస్ట్కి కాలి బూడిదైపోతారు. ఏదైతే రాబోయేటువంటి కొత్త ప్రపంచం ఉందో రాబోయేటువంటి సత్యయుగం ఉందో ఆ సత్యయుగంలో వారికి ఉండడానికి స్థానం ఉండదు. ఎందుకంటే వారు వారి ఆత్మను స్వచ్ఛముగా చేయలేదు. అంటారు కదా సత్ చిత్త ఆనంద స్వరూపము అని. భగవంతుడి యొక్క సాంగిత్యం అనేది చేయలేదు. భగవంతుడి యొక్క సాంగిత్యం చేశారు అంటే ఆత్మయందు సత్య చిత్త ఆనంద స్వరూపం అనేది వస్తుంది. ఆ గుణాలు వస్తాయి. అసురుల యొక్క సాంగిత్యం చేశారు అంటే ఏదైతే ఈ రోజు ప్రపంచం అనేది చేస్తూ వచ్చిందో, ప్రత్యేకించి భారత్ లో చదువుకున్న నవజవాను ఉన్నారో, కన్యలు మరియు కుమారులు విదేశీ సభ్యతకు ఎంతగానో ప్రభావితమై ఉన్నారు. విదేశీల చదువుకి ఎంతగానో ప్రభావితమై ఉన్నారు. వారు ఈశ్వరు యొక్క చదువుకి పూర్తిగా మహత్వం అనేది, మాన్యత అనేది ఇవ్వరు. అరే భగవంతుణ్ణి సద్గురువు అని అంటారు. సద్గురువు అని అంటారు మరియు సిక్కులు అనేవారు అంటారు ఏ సద్గురు అకాల మూర్తు అనగా ఒకే ఒక సద్గురువు అకాల మూర్తుడు అయ్యారు. ఏక ఓంకార్ నిరహంకార్, ఒకే ఒక్కరు సద్గురు, మిగిలిన వారందరూ కూడా గురువులు. అయితే ఒకే ఒక్కరు సత్ అనగా సత్యమైన గురువు, మిగిలిన గురువులు ఏమయ్యారు? కొందరు అన్నారు అసత్యమైన గురువు అని, తండ్రి అంటున్నారు అసత్యమైన గురువులు అని. మొత్తం గురువులు సాధువులు అనేవారు ఈ సృష్టిని కిందకి దిగజార్చారు. భగవంతుడి యొక్క స్వరూపాన్ని పొయ్యానికి వారికి తెలీదు, కానీ ఇతరులకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. మొత్తం ప్రపంచం అంతా కూడా డబ్బాగోల్ అనగా కింద పడిపోయింది. మొత్తం ప్రపంచం యొక్క మట్టి అనేది భ్రష్టమైపోయింది, బుద్ధి అనేది భ్రష్టమైపోయినది. ఎంత బుద్ధి భ్రష్టమైనది, ఏ కొమ్మ మీద కూర్చున్నారో ఆ కొమ్మనే నరికేస్తున్నారు. అనుబాంబుల్ని తయారు చేసే వారిని ఈ భారత్ లో ఎవరైతే విద్వాన్ ఆచార్యులు ఉన్నారో వారిని చాలా ఉన్నతంగా అనుకుంటారా, లేదు అంటే నీచంగా భావిస్తారా? కొందరు అన్నారు చాలా ఉన్నతంగా భావిస్తారు అని, తండ్రి అంటున్నారు చాలా ఉన్నతంగా అని భావిస్తారు. ఇలా అర్థం చేసుకోరు వారి యొక్క బుద్ధి అనేది భ్రష్టమైనది అని. ఏ ప్రపంచంలో కూర్చొని ఉన్నారో ఆ ప్రపంచాన్ని సంహరించడానికి ఆ శస్త్రాలు అనేది తయారు చేశారు. మరియు ఆ శస్త్రాలను కూడా పేల్చేటువంటి శక్తి అనేది వారి యందు లేదు, అంత ధైర్యం లేదు. ఆ కార్యం కూడా పరమాత్మే చేయాల్సి వస్తుంది. శంకర్ ద్వారా వినాశనం. హర హర్ అనగా పాపాలను హరిస్తారు. బం బం, ఎప్పుడైతే అనుబాంబుల యొక్క పేల్పుడు జరుగుతుందో అప్పుడు ప్రపంచం అనేది తల వంచుతుంది. ఫిర్ పశ్చాయే హోత్కా జబ్ చిడియా చుగ్ గయి ఖేత్, అనగా పక్షులు పొలమును నేరుకొని తిన్న తరువాత బాధపడితే లాభమేముంది? అయితే అర్థమేమీ లేదు. బుద్ధి యొక్క అహంకారం, బుద్ధివంతులకి కూడా బుద్ధివంతుడు అని భగవంతుణ్ణి అంటారు. వారి ఎదుట తమ బుద్ధి యొక్క అహంకారం అనేది ఎందుకు చూపించాలి? ఇందుకే అర్జునుడితో అన్నారు, అర్జునుడా మీరు పూర్తి కాగితంగా అవ్వండి, మీరు ఏదైతే చదివారో అది అంతా. కొందరు అన్నారు మర్చిపోండి అని, తండ్రి అంటున్నారు మర్చిపోండి అని. మీరు డాగ్లీ చదువు చదివి ఉంటారు, ఈ భారతలో డాగ్లీ చదువు అనేది వచ్చిందో అది విదేశాల నుండి వచ్చింది. ఇది శునకము, ఆడశునకముగా తయారు చేసే చదువు. శునకము ఆడశునకముగా తయారు చేసే చదువు. అసలైన చదువు దైవత్వ చదువు, భగవంతుడు చదివిస్తారు. నరుణ్ణి నారాయణగా తయారు చేసే చదువు. వారు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆ రాజయోగంలో రహస్యం అనేది నిండి ఉంది. ఏ విధంగా స్త్రీ యొక్క సాంగిత్యం చేస్తూ, ఇంద్రియాల యొక్క సాంగిత్యం చేస్తూ, ఏ ఇంద్రియాల యొక్క సాంగిత్యం చేస్తూ కూడా బుద్ధిని ఏకాగ్రతం చెయ్యొచ్చు. కానీ ఈ జ్ఞానాన్ని పరమాత్మే నేర్పించగలరు. మరి ఇంకే మనిషి గురువులు అనేవారు రాజయోగాన్ని నేర్పించడం జరగదు. ఆచార్య రజనీష్ అంటూ అంటూ మరణించారు. యోగము ఏమిటి అంటే ఏం చెప్పేవారు? భోగంలో యోగ సమాధి చెయ్యండి అని. అయితే మీరు ఎందుకు మరణించారు? అయితే మీ శిష్యుల్ని, విద్యార్థుల్ని భోగిలుగా తయారు చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు భగవంతుడు అంటారు, నేను మీకు బుద్ధి యోగాన్ని నేర్పించడం కోసం వచ్చాను. పద్ధతి అనేది ఉదాహరణగా కూడా చెప్తారు. ఏ విధముగా ప్రియుడనేవారు తమ ప్రియురాలి యొక్క స్మరణలో ఉంటారో, నేత్రాలు అనేది తెరవబడి ఉంటాయి, మార్గంలో వెళ్తూ వెళ్తుంటారు. ఎవరు వారి ఎదుట నుండి వెళ్లారు అనేది వారికి తెలియనే తెలీదు. ఎందుకు తెలియలేదు? ఎందుకంటే బుద్ధి అనేది వేరే చోట ఏకాగ్రతమైంది. ఆ అయితే మిగిలిన ఇంద్రియాల యొక్క కార్యం కూడా ఇదే. ఏ విధముగా నేత్రాల యొక్క ఉదాహరణ ఇచ్చారో, నేత్రాలనేటివి వారి యొక్క సమాచారాన్ని గ్రహించలేదు. వారికి కనిపించలేదు నేత్రాల ఎదు నుండి ఎవరెవరు వెళ్లారు అనేది. అదే విధముగా చెవి, ముక్కు, ముఖము మిగిలినటివి భ్రష్టేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇదే ఉదాహరణ. సాంగిత్యంలో వస్తువు కూడా సాంగిత్యం అంటుకోకుండా ఎలా ఉండాలి అని ఆ ఉదాహరణ, ఆ సంపూర్ణత యొక్క ఉదాహరణ శంకర్ని చూపించారు. శంకరుడి యొక్క భోజనం ఏమిటి? ఏమి తాగేవారు? ఏమి దేని తీసుకునేవారు? అయితే వారి యొక్క చేతుల్లో ఏదో ఒక పాత్రని చూపిస్తారు కదా. ఏ పాత్రను చూపిస్తారు? కొందరు అన్నారు విషపాత్రము అని, తండ్రి అంటున్నారు విషపాత్రం. ఏదైతే సాగర మంథనం నుండి విషం అనేది వెలువడినదో, విష వికారాలనేది వెలువడ్డాయో, ఆ వికారాలను అతను తాగేశారు. ప్రతి మనిషి ఆత్మ లోపల ఆ విష వికారాలు అనేది నిండి ఉన్నాయి. ఆ విష వికారాలను అతను తాగేశారు. వారికి ప్రభావం చూపలేదు. లేదు అంటే విషాన్ని తాగిన తర్వాత మనుషులనే వారు మరణిస్తారు. వారి యొక్క విష వికారాలు అనేది ఎక్కడ ఇరుక్కుపోయినది అంటారు, కంఠంలో ఇరుక్కుపోయినది అని. కంఠం నుండి ధ్వని అనేది వెలువడుతుంది కదా. వారు ఏదైతే ధ్వని వెలువడింప చేశారో, ఆ జ్ఞాన యొక్క ధ్వని, ఆ జ్ఞానామృత యొక్క ధ్వనిలో అంత శక్తి ఉంది. ఆ విషయాన్ని కూడా సమాప్తం చేయగలుగుతుంది. లేదు అంటే ఇది నియమము. ఏ వ్యక్తి ఎంత ఎక్కువ వికారిగా అయి ఉంటారో వారి యొక్క బుద్ధిలో జ్ఞానామృతం అనేది నిలబడడం జరగదు. గాయనం ఉంది కదా, ఆడసింహం యొక్క పాలు అనేది బంగారు పాత్రలో నిలబడుతుంది. మట్టి పాత్రను తగలకొట్టుకుని బయటికి వస్తుంది. ఈ శరీరం అయినది మట్టి పాత్ర, అది కూడా వికారి అయినట్లయితే మన బుద్ధిలో దృష్టింద్రియాల యొక్క మనం చింతన మంతన అనేది నడుస్తుంది. బుద్ధి అనేది వికారి అనగా మట్టి పాత్ర.